गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म श्री गुरवे नमः। अखण्डमण्डलाकारम् व्याप्तं येन चराचरम् यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। आयातु वरदा देवी अक्षरे ब्रह्मवादिनि गायत्रीं छन्दसा माता ब्रह्मयोनिर्नमोऽस्तुते। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ఉపాసన యొక్క ఆవశ్యకత, నవరాత్రుల్లో మనం చేయబోయేటటువంటి సాధనలలో మనం ఉంచుకోవాల్సినటువంటి మానసిక స్థితి గురించి, అనుష్ఠాన పరంపరల గురించి ఇవాళ మనం నేర్చుకుందాం అని చెప్పుకుందాం. ఈ పూట ప్రపంచంలో శుభకరమైనది, మంగళకరమైనది, హితకరమైనది ఏదైనా ఉంటే అది ఆ పరమాత్మ యొక్క వైభవమే. ఇది ఆస్తికులమైనటువంటి మనకి అనుమానం లేదు. ప్రపంచంలో అతి సాధారణమైనటువంటి పదార్థాలు కూడా కొద్దిసేపు మన దగ్గర ఉన్నా కూడా తమ ముద్రని మన మీద వేస్తూ ఉంటాయి. ఇంగు ఉంది, రుమాల్లో కసేపు చుట్టి పక్కన పెట్టాం, ఇంకే రోజల్లా ఇంగు వాసన. ఓ పుష్పపాటికి వెళ్ళాం, అందమైనటువంటి సువాసనలు వెదజల్లుతున్నటువంటి ఆ పుష్పముల యొక్క దృశ్యము, వాసన మన మనస్సుకి చాలా ఆహ్లాదాన్ని కలగజేస్తాయి. అలాగే ప్రకృతిలో ప్రతి పదార్థము ఏదైతే మన దగ్గర ఉంటుందో, అంటే దేన్నవుతే మనము ఉప ఆసన చేస్తాము, దేని దగ్గర అయితే మనం కూర్చుంటామో, ఖచ్చితంగా దాని యొక్క ప్రభావం మనకి నిరంతరం లభిస్తూ ఉంటుంది. హిమాలయాల్లోకి వెళ్ళిపోయాం, హిమాలయాల యొక్క శీతలత్వం మీకు లభిస్తుంది. బ్లాస్ట్ ఫర్నెస్ దగ్గరికి వెళ్ళారు, బ్లాస్ట్ ఫర్నెస్ యొక్క వేడి మీకు లభిస్తుంది. తప్పించుకోలేము మనం దాన్ని. వద్దనుకున్నా కూడా మీరు దేన్ని ఉపాసన చేస్తారో అది మీకు లభ్యమవుతుంది. దాని నుంచి మీరు తప్పించుకోలేరు అన్నది మీకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది కదా. అంచేత మీకు కష్టాలు వస్తే, దుఃఖాలు వస్తే, కూడని పరిస్థితులు వస్తే, నచ్చని వ్యక్తులు మీ దగ్గరికి వస్తే మీరెవరిని ఉపాసన చేస్తున్నట్టు? వారిని ఉపాసన చేస్తున్నట్టే. ఎదుటి వాళ్ళని ఎందుకు నిందించటం? ఎవ్వరిని మీరు నిందించక్కర్లేదు. ప్రకృతి యొక్క అతి సహజమైనటువంటి నియమం ఉపాసన దానిని పుస్తకాల్లో పెట్టేసి అర్థం కానటువంటి విధానాలన్నీ ఉపాసన అనుకుని మన జీవితాలను మన చుట్టుపక్కల ఉన్నటువంటి జీవితాలని కూడా మనము చాలా వ్యధతో కష్టాలతో బాధతో నింపుతున్నాం. ఈ విషయాన్ని మళ్లీ అర్థం చేసుకోండి. మీరు యజ్ఞకుండం దగ్గర కూర్చున్నారు, మీరు వేడొస్తుంది, మంటలేదు, పొగొచ్చింది, కళ్ళమండి నీళ్లు వస్తాయి. మీరు దేన్ని ఉపాసన చేశారు అప్పుడు? కూర్చోటం యజ్ఞకుండం దగ్గరే కూర్చున్నారు మీరు, కానీ మీరు అగ్నిని ఉపాసన చేయలే, ధూమాన్ని ఉపాసన చేశారు, పొగని ఉపాసన చేశారు. పొగ అక్కడ వచ్చింది, యజ్ఞం చేస్తూ ఉంటే కళ్ళమట ఏమొచ్చాయని నీళ్లు వచ్చాయి మీకు. మీరు దేన్ని ఉపాసన చేస్తారో ఆ ఫలితాలే మీకు లభిస్తాయి అన్నది సృష్టిలో తప్పించలేనటువంటి నియమం. సర్వవ్యాపి అయినటువంటి భగవంతుడి గురించి మనం ఏం చెప్పుకుంటాం? సకల శుభాలు ఇచ్చేది ఆయన, అన్ని కష్టాలను నివారణ చేసి మనకి హితకరమైనటువంటి పరిస్థితులను నెలకొల్పేది ఆయన, మనకి రక్షాకవచము ఆయన, మనకి ఆనందప్రదాత ఆయన, మనకి ప్రేమనిచ్చేటటువంటి ఆయన, చివరికి ప్రపంచంలో ఏది మంచిది అనుకుంటామో మనం అదంతా ఆయనే ఇస్తే, ఆయనే సర్వవ్యాపి అయితే, మీరు కనుక ఆయన ఉపాసన చేస్తే ఆ లక్షణాలు మీకెందుకు రావు? ఉచ్చి తీరుతాయి గ్యారంటీగా, తప్పించుకోలేరు మీరు. మరి పూజలు చేస్తే కష్టాలు వస్తున్నాయా మాస్టరు? యజ్ఞం చేస్తే మీరు అగ్నిని ఉపాసన చేయకుండా ధూమాన్ని ఉపాసన చేస్తే నేనేం చేసేది? అగ్నిని ప్రజ్వలింపచేయండి, అందులో మీరు హవన సామగ్రి వేస్తే పొగరాదు, అత్యద్భుతమైనటువంటి సువాసన వెదజల్లేటటువంటి మీ సంస్కారాలను మార్చివేసేటటువంటి సువాసన బహిర్గతం అవుతుంది. భగవంతుడు ముందు కూర్చుని కూడా భగవంతుడి యొక్క దివ్యత్వంతో మనము ఓతప్రోతము కాలేకపోతున్నాము. భగవంతుడి యొక్క ప్రేమతో, భగవంతుడి యొక్క కరుణతో, భగవంతుని యొక్క దివ్య శక్తి మనలో రాకపోతే మన ఉపాసన విధానంలో ఎక్కడో లోపం ఉంది. ఎక్కడ లోపం ఉంది ఉపాసన విధానంలో? లోపం ఎక్కడుంది అంటే జీవితాన్ని మనం చూసేటటువంటి దృష్టికోణము, జీవితాన్ని మనం అర్థం చేసుకునేటటువంటి దృష్టికోణాన్ని మార్చుకోవటము లేదు. బ్లాక్ స్మిత్ అంటే ఇనుపుతో చేస్తాడు, అర్థమైంది కదా, ఇనప కమ్మరి. ఇనుము ఏం చేస్తాడు? తీసుకెళ్లి నిపుల పడేస్తాడు, పడేసి ఊరుకుంటాడా? ఎంతో పెద్ద బరువైనటువంటి శుతితో బాత్తాడు దాన్ని. బాధేక మళ్ళా తీసుకెళ్లి ఎందులో పడేస్తాడు? దాన్ని తీసుకెళ్లి నీళ్ళలో పడేస్తాడు, కావలసిన ఆకృతి రాలే. మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళీ నిపుల పడేస్తాడు, మళ్ళీ బాగా మంటెక్కాలి, రెడ్ హాట్ అవ్వాలి. అంతకంటే ముందు వాడు దాన్ని కావలసినటువంటి రూపాన్ని ఇవ్వలేడు, బాత్తాడు. మళ్ళా బాధేక మళ్ళా ఏం చేస్తాడు? కావలసిన రూపం వచ్చిందో లేదో, ఏ విధమైనటువంటి మార్పులు చేసుకోవాలని మళ్ళా నీళ్ళలో పడేస్తూ ఉంటాడు. చూసేవాడికి ఎలా అనిపిస్తుంది? వీడు ఏంటి పని చేస్తున్నాడు? ఓసారి నిప్పుల్లో పడేస్తాడు, ఓసారి నీళ్ళల్లో పడేస్తాడు. ఓసారి ప్రపంచంలో కష్టాలు వస్తాయి, ఓసారి సుఖాలు వస్తాయి. ఇంద్రియాలకి మాత్రమే లోబడి లక్ష్యహీనమైనటువంటి బతుకులు బతికినప్పుడు అవి కష్టాలు సుఖాలుగా కనిపిస్తాయి. అసలు కష్టాలు లేవు ప్రపంచంలో, సుఖాలు లేవు, ఉన్నదొకటే, ఒకే ఒక పరమాత్మ తనదైనటువంటి విశిష్ట రీతిలో ఈ సృష్టిని ఒక నిర్ణీతమైనటువంటి లక్ష్యం వైపు తీసుకెళ్తున్నాడు. మీరు దాని నుంచి తప్పించుకోలేరు. యోగ దృష్టి, సాధకుల యొక్క దృష్టి, ముఖ్యంగా ఈ నవరాత్రిలో సాధన చేస్తున్నటువంటి వాళ్ల దృష్టి ఈ యాంగిల్లో ఉండాలి. అటు కష్టాలు లేవు, ఇటు సుఖాలు లేవు, రెండూ లేవు. ఏముందవుతే అక్కడ ఒక నిర్ణీతమైనటు వైపు, లక్ష్యం వైపు మీరు తోయబడుతున్నారు. మీకు తెలిసినా తెలియకపోయినా పర్వాలేదు, తెలియాల్సిన పనులే. ఇంచేత మనకంటే అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి ప్రకృతి మాత ఒడిలో మనం ఉన్నాం. మనకంటే చాలా ఎక్కువ తెలిసినటువంటి పరమాత్మ మమ్మల్ని నడిపిస్తున్నాడు. ఇది నిజమైన ఆస్తికత అంటే. మిమ్మల్ని గాలి వాటానికి, ఎండకి వానకి గాలికి ధూళికి పెరగమని ఎవ్వడూ చెప్పటంలే. ప్రకృతి మన యొక్క రక్షణ భారం తీసుకున్నది. ప్రకృతి యొక్క ఒడిలో నిజంగానే మనం ఉన్నాం. అతిశయోక్తి మాత్రము కానే కాదు. ఎలాంటి ప్రకృతి? ప్రకృతి మాత యొక్క ఒడిలో. ఆ ప్రకృతి మాత యొక్క ఒడిలో ఉన్నప్పుడు పిల్లవాడికి జ్వరం వస్తే తీపి పదార్థాలు పెట్టి, నాయన ఈ చాక్లెట్ తిను ఆ చాక్లెట్ తిని మని చెప్పినటువంటి ఆ తల్లే ఏం తీసుకెళ్తుంది? డాక్టర్ దగ్గర తీసుకెళ్తుంది. తీసుకెళ్లి చేతి ముందు ముక్కు పోసి మరీ పోస్తుంది. ఇదేం తల్లి? చేదు పదార్థాన్ని కుర్రవాడి నోట్లో పోస్తోంది అని మీరు అనుకుంటున్నారా? అది ఆ తల్లి యొక్క అనుగ్రహం అనుకుంటున్నారా మీరు? అనుగ్రహమే కదా. ఇంకా అవసరం అవుతే ఇంజక్షన్లు పొడిపించడానికి కూడా తను చూడలేకపోయినా తనైనా కళ్ళు మూసేసుకుని ఇంజక్షన్స్ ఇప్పిస్తుంది. ఇంకా అవసరం అవుతే స్వయంగా తీసుకెళ్లి డాక్టర్ యొక్క ఆపరేషన్ టేబుల్ మీద పిల్లవాడిని పెడుతుంది. ఎందుకు బాధిద్దామనా? ఇది బుర్రకి మీరు బాగా జాగ్రత్తగా ఎక్కించుకోకపోతే ఉపాసనలో భగవంతుడి యొక్క దివ్య లక్షణాలను మీరు పొందలేరు. ఉపాసనలో మీరు భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి వరాన్ని ఖచ్చితంగా పొందగలరు, ప్రతి క్షణము పొందగలరు. ఉపాసన అంటేనే అర్థం అది. ఎప్పుడో కాదు ఫలితాలు మీకు వచ్చే, వివాళ సాధన చేస్తే ఎప్పుడో సిద్ధిస్తుంది. నాన్ సెన్స్. ఇప్పుడే సిద్ధిస్తుంది. ఇంగు వాసన చూస్తే కొన్ని గంటల తర్వాత మీకు వాసన వేసేది, అప్పుడే వాసన ఇస్తుంది. మల్లెపూని వాసన చేస్తే ఎప్పుడు వాసన ఇస్తుంది? అప్పుడే వాసన ఇస్తుంది. తర్వాత వాసన పోవచ్చు. ఆ పదార్థాన్ని మనం గమనించకపోతే, ఆ పదార్థాన్ని మనం దూరంగా పెడితే, ఉపాసన కాలంలో మాత్రము భగవంతుడి యొక్క దివ్య సాన్నిధ్యము మీకు తక్షణమే లభిస్తుంది. లభించి తీరాలి. ఎందుకు లభించటం లేదు అంటే ఆ ఉపాసన యొక్క మానసిక స్థితిని మనం మర్చిపోయాం. దాన్ని గుర్తు చేస్తున్నాను నేను. కష్టాలైనా సుఖాలైనా తల్లి ఏ విధంగా అవుతే అవసరమైనప్పుడు మిష్టాన్నాలు తీపి పదార్థాలు పెట్టి కుర్రవాడిని బుజ్జగిస్తుందో, అవసరమైనప్పుడు చేదు పదార్థాలను ముక్కు మూసి మరీ నోట్లోకి తోస్తుందో, ప్రకృతి అదే పని చేస్తున్నప్పుడు మీరేం చేయాలి? ప్రకృతికి సహకరించాలా, ఇది వద్దు అనాలా? సహకరించాలి. ఉపాసన యొక్క మొదటి నియమం అది. మొదటి నియమము కులదీపకుడు. దీపకుడు అనే పేరు కలిగినటువంటి వ్యక్తి గురు చరిత్రలో గురువుని వెతుక్కుంటూ బయలుదేరుతాడు. ఎందుకు గురువుని వెతుక్కుంటూ బయలుదేరుతున్నాడు? ఫలానా వాళ్ళకి ఆ సుఖాలు ఇచ్చావుట, ఫలానా వాళ్ళకి ఈ సుఖాలు ఇచ్చావుట, ఫలానా వాళ్ళు నిన్ను ఉపాసన చేస్తే వాళ్ళు ఈ కష్టాలు మాయమైపోయాయిట నిష్ట జరుగుతాడు. మా కులములో నిరంతరము నిన్నే కదా మేము ఉపాసన చేస్తున్నాం. అసలు కష్టాలు సుఖాలు మాట అలా పక్కన పడే, నువ్వు నాకు కనిపించలేదు కదా అని ఘోష పెడతాడు. వెతుక్కుంటూ బయలుదేరుతాడు. ఏం చెప్తాడు ఇప్పుడు గురువు? సుఖాలు నేను ఇచ్చాను అన్నప్పుడు కష్టాలు కూడా నేనే ఇస్తున్నాను అని నువ్వు ఎందుకు గుర్తించలేకపోతున్నావురా? ప్రకృతి నువ్వు సృష్టించలేదు. ఈ ప్రాణులను నువ్వు సృష్టించలేదు. ఈ జగత్తును నువ్వు సృష్టించలేదు. ఫలానా తల్లిదండ్రులకే పుట్టాలి అని నువ్వు నిర్ణయించుకోలేదు. ఫలానా కాలానికి నేను దూరం అయిపోవాలి, శరీరాన్ని విడిచి అని నువ్వు నిర్ణయించుకోలేవు. అలాంటప్పుడు నీకు వచ్చినటువంటి సుఖాలన్నీ గురువు ఇస్తే, నీకు వచ్చే కష్టాలు ఎవరిచ్చినట్టు అని గురువే. ఈ భావన ఉపాసనకి నాంది. ఉపాసన చేయదలుచుకున్న వాళ్ళు మొట్టమొదట ఈ భావాన్ని చాలా బాగా పరిపుష్టం చేసుకోండి. చేసుకుంటే ఏమవుతుంది? చేసుకుంటే అన్ని కష్టాలే వస్తాయా మాస్టరు? రావు. ఎందుకు? ఏ క్షణంలో అయితే మీరు ఈ తథ్యాన్ని నోటితో కాదు చెప్పడం సరే అనుకుంటాను మాస్టర్ అని కాదు, మీరు దీన్ని నిజముగా జ్ఞానముతో, సుజ్ఞానముతో, వివేకముతో, వైరాగ్యముతో అర్థం చేసుకుంటారు, ఆ క్షణంలోనే మీలో ఒక అద్భుతమైనటువంటి మార్పు జరుగుతుంది. ఆ అద్భుతమైనటువంటి మార్పుని సంతోషము అంటాం. ఏది ఉంటే దానికి ఆనందన. అమ్మ మనకి మందు వేసింది అంటే ఆనందించాల్సిన విషయం, మనకి గుర్తించిందని, గాలికి వదిలేలే. వీఆర్ బీయింగ్ లుక్డ్ ఆఫ్టర్, మన సంరక్షణ భారము ఎవరో తీసుకున్నారు అనేటటువంటి ఆనందం ఉంది కదా. మొట్టమొదట సంతోషము అది లభించాలి మీకు. దేనికి సంతోషము? మీరు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో ప్రకృతి మిమ్మల్ని ఉంచింది అంటే, ఇంకా శరీరంతో ఉంచింది అంటే, ఇంకా మీ నుంచి చాలా ఆశలు ఉన్నాయన్నమాట. ప్రకృతి మాతకి భగవంతుడికి కూడా మనం ఏమీ నిరాశపడక్కర్లేదు. వీడు ఎప్పుడో మళ్లీ మన మార్గము, మన ఉపాసన మన దగ్గరికి గ్యారంటీగా వస్తాడు అనేటటువంటి సంతోషము. రావటానికి కష్టాలన్నీ మీరు చూసుకోండి. కష్టాలు లేకపోతే మనం భగవంతుణ్ణి ఆర్తితో పిలవము. కబుర్లే అది, కబుర్లొద్దు. నిజమైనటువంటి బాధ, బాధ ఎంత తీవ్రంగా ఉంటే నిజంగా అంత తీవ్రంతో భగవంతుణ్ణి మనం ఎలుగెత్తి పిలుస్తాం. గజరాజు మామూలుగా అయితే పిలుస్తాడా? తన ఏనుగుల సమూహంతో అడవిలో తిరుగుతూ ఉంటాడు. పట్టింది అది, 10,000 సంవత్సరాల పాటు దాంతో పోరాడాడు. ఇంకా కుదరలే, ఇంకా అప్పుడు పిలిచాడు. పిలిస్తే ఎక్కడున్నాడని ఆ భగవంతుడు? శ్లోకాలు పోతనా ఏదో రాస్తాడు కానీ అక్కడే ఉన్నాడు, పక్కనే ఉన్నాడు. మనం గమనించాం దాన్ని. ఈ సంతోషంగా ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో అయినా నాకు సంతోషమే. ఇంచేత సంతోషం, ఇది నువ్వు నాకు ఇచ్చావు కనుక. ఎవడిచ్చాడు మనకి ఆ రోలు, ఆ పరిస్థితులు? సర్వవ్యాపకుడు, సర్వసమర్థుడు, సర్వజ్ఞుడు అయినటువంటి ఆ పరమాత్మ మనకి ఈ పరిస్థితి ఇచ్చాడు. అంతకంటే ఆనందం ఏంటి? మనని గుర్తించినట్టేగా. ఆ పరిస్థితి మనకి నచ్చిందా లేదా అది వేరే విషయం. కానీ మనకి ఒక పరిస్థితుల్లో అతను పెట్టాడు అంటే అర్థం ఏంటి? హీ హాజ్ రికగ్నైజ్డ్ అవర్ ఎగ్జిస్టెన్స్, మనం ఉన్నాము అని గుర్తించి నువ్వు ఈ పని సాధించగలవు, ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఖచ్చితంగా నన్ను పొందగలవు, నా యొక్క ఉపాసన నువ్వు చేయగలవు అని ఆయనకి నమ్మకం మన మీద. కనీసం సర్వజ్ఞుడి యొక్క నమ్మకాన్ని వమ్ము చేయగలము అనేటటువంటి సాహసాన్ని మనము ప్రదర్శించవద్దు. ఆయన నమ్మకం సర్వజ్ఞుడు కదా, ఆయన నమ్మకం తప్పేలా అవుతుంది? తప్పదు. ఎక్కడో అక్కడ మనని వంగదీసి మరీ దాన్ని సవరిస్తాడు. ఎందుకు ఆయనకు అంత కష్టపెట్టడు? ఎస్, ఒప్పేసుకుంటున్నాను నేను. ఎప్పుడైతే ఏ మానసిక స్థితికి వస్తావో సంతోషంతో పాటు ఇంకొక మానసిక స్థితి ఆధ్యాత్మిక సాధకుల్లో ఉత్పన్నమవుతుంది, ఉత్సాహము, ప్రఫుల్లత. దేనికి ఉత్సాహం? కష్టాలు అనుభవించడానికి కాదు ఉత్సాహం. ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను మా తాతగారు చెప్పినటువంటి ఉదాహరణ. మా తాతగారు, ఆయన బావగారు కలిసి 100 లంకణాలు చేశారట. అందులో ఒకటి మాత్రమే మా తాతగారు చేశారు, మిగతా 99 ఆయన చేశాట. దేనికి ఉత్సాహం? కష్టాలు అనుభవించడానికి కాదు. మీరు సాధనలో ఎంత కష్టాలు మీరు పడితే అంత మీరు గొప్ప సాధకులు అనుకుంటారు. కష్టాలు మీరు గుర్తించరు. ప్రహ్లాదుడు చాలా కష్టపడ్డాడు మీ దృష్టిలో, మన దృష్టిలో. ప్రహ్లాదుడు దృష్టిలో ఆ కష్టాలలోనే నిరంతరము ఆ నారాయణుడి యొక్క కవచము గమనించుకోగలిగినటువంటి, నిజంగా కష్టాలు పడతాడు ఆవిడు, వాడు కష్టం ఉందా ఆ క్షణంలో, ఏముంది ఉత్సాహం ఉంది, ఇంతేనా, ఇంకా పెద్ద కష్టం వస్తే ఇంకా పెద్ద రక్షణ కవచం వస్తుందేమో, గమనించేటటువంటి దృష్టి. కష్టాలు కాదు మీరు అక్కడ గమనించాల్సింది, కష్టాలు అనేవి ప్రపంచంలో లేనే లేవు, అది అర్థం చేసుకోండి. మన యొక్క ఇంద్రియాలు, మన యొక్క స్వార్థము, మన యొక్క వ్యక్తిత్వము, ఇవి కష్టాలు ఇది సుఖాలు అని నిర్ణయిస్తుంది. యాక్చువల్ గా కష్టము లేదు, సుఖము లేదు, మరి ఏముంది? ప్రకృతి తల్లి తన గర్భంలో మనందరినీ ఉంచుకుని పంచతత్వాలు అనేటటువంటి ప్రపంచములో ఆ గర్భంలో ఉన్నాం మనం, తల్లి గర్భంలోనే ఉన్నాం, ఆ పంచకోశాల్లోనే ఉన్నాం మనం. ఈ పంచకోశాల్లో మన్ని ఉంచుకుని ఆ తల్లి ఒక విశేషమైనటువంటి స్థితికి మన్ని చేరుస్తోంది. ఎంత తొందరగా చేరుస్తే అంత ఉత్సాహం కదా. ఇంచేత సంతోషంతో పాటు ఉత్సాహము. ఉత్సాహం దేనికి? గమ్యం మీకు తెలిస్తే, 3 రోజులు ప్రయాణం చేశారు రైల్లో, ఇంకా స్టేషన్ దగ్గర పడింది, నెక్స్ట్ స్టేషన్ లో మనం దిగాలి అన్నప్పుడు ఈ 3 రోజుల ప్రయాణం యొక్క అలసట పోతుంది, మీకు అలసట ఉండదు. ఎప్పుడు ఉత్సాహం పుట్టుకొస్తుంది ఇంకా మీకు? గమ్యము స్పష్టంగా తెలిస్తే. ఇంచేత సంతోషము ఫస్ట్ స్టేజ్. మనం ఒప్పేసుకున్నాం ఎక్కడున్నటువంటి పరిస్థితులు, అక్కడ ప్రకృతి యొక్క వరదానమే, ఆ పరమాత్మ యొక్క వరదానమే, ఆ పరమాత్మ యొక్క ఉపాసనే. ప్రతి పరిస్థితి కూడా ఆ పరమాత్మ యొక్క ఉపాసనే. మీరు గాయత్రీ మంత్రం చేస్తున్నప్పుడు ఉపాసకులు కాదు, ఉపాసకుడు నిరంతరం ఉపాసకుడే. ఆ సంతోషం తర్వాత ఏంటి? ఆనందం. లక్ష్యానికి దగ్గర పడుతున్నాడు అంచేత ఆ సంతోషం నుంచి ఎక్కడికి వస్తాడు? ఉత్సాహానికి వస్తాడు. అటువంటి ఉత్సాహానికి వచ్చినటువంటి వాడికి ఇంకొక లక్షణం ఏర్పడుతుంది, ఆశ. నిరంతరము ఆశ. ఔటర్ సిగ్నల్ దగ్గర పడింది, సిగ్నల్ ఇవ్వలేవాడు, ఏమి కష్టపడం మనం. ఇంచేత విసుక్కుంటాం, ఇంకా స్టార్ట్ అవ్వలేదే అని, కానీ ఏమీ గాభరా లేదు. ఇంచేత ఖచ్చితంగా తెలుసు ఈసారి సిగ్నల్ భగవంతుడు తెలియాలి, అది అరగంట తర్వాత తీస్తాడో కొన్ని జన్మల తర్వాత తీస్తాడో. మనం ఔటర్ దగ్గర ఆగిపోయాం మనం ఇక్కడ, కానీ ఏముంది మనకి? ఆశ. ఖచ్చితంగా అది ఆశ, మూఢవిశ్వాసం కాదు. ఆశ ఎవడో చెప్తే వచ్చేటటువంటి నమ్మకం కాదు, ప్రకృతి యొక్క నియమాల మీద ఆశ. నేను ఈ పరిస్థితిని సంతోషంగా భరిస్తే, ఈ పరిస్థితిని ఉత్సాహముతో స్వీకరిస్తే, ఆశతో నేను కనుక ఎదురు చూస్తూ ఉంటే, మనలో ఆ తర్వాత అభివృద్ధి చెందేటటువంటి లక్షణం ఏంటి అంటే విశ్వాసం. ఇవి 4 లక్షణాలు మనలో డెవలప్ అవుతే ఉపాసన మీది ఫలించింది అని అర్థం. పరిస్థితులు మారితే కాదు, పరిస్థితులు ఎలా ఉంటాయో అలా ఉంటాయి. పరిస్థితులు మారటం వల్ల మీకు సంతోషం వచ్చిందనుకోండి, అది ఉపాసన కాదు. పరిస్థితులు మారవచ్చు మారకపోవచ్చు, కానీ మీలో సంతోషం వస్తుంది. ఇంచేత ఆ పరమాత్మ యొక్క ఉనికిని ఆ పరిస్థితుల్లో దర్శిస్తున్నారు. మీలో ఉత్సాహం వస్తుంది, ఇంచేత ప్రకృతితో పాటు పరమాత్మ మన్ని కావలసిన లక్ష్యం వైపుకు నడిపిస్తున్నాడు. మీకు ఆశ గ్యారంటీగా వస్తుంది, ఇంచేత పరమాత్మ ప్రకృతి 2 అద్భుతమైనటువంటి శక్తులు తమ ఒడిలో తీసుకుని మిమ్మల్ని నడిపిస్తూ ఉంటే మీరు లక్ష్యం చేరకుండా ఎలా ఉండగలరు అన్న ఆశే విశ్వాసంగా మారుతుంది. అంచేత భగవంతుడి యొక్క ఉపాసన మీరు ఎప్పుడు చేసినా, ఏ భగవంతుడి యొక్క ఉపాసన చేసినా, ఈ 4 లక్షణాలు మీలో రావాలి. సంతోషము, ఉత్సాహము, ఆశ, విశ్వాసము. ఇదేది మూఢంగా నమ్మటం కాదు, ప్రకృతి యొక్క నియమాలను పూర్తిగా అవగాహన చేసుకున్నటువంటి అతి సమర్థమైనటువంటి మనోబలము కలిగినటువంటి సాధకుడికి వచ్చేటటువంటి లక్షణాలు. ప్రతివాడికి రావు. వాడు ప్రకృతి యొక్క నియమాలు పూర్తిగా అర్థం చేసుకోవాలి. దాని తర్వాత ఆ నియమాలు అర్థం చేసుకున్నటువంటి మనోబలం కావాలి, సాహసం కావాలి. పక్కవాడు చెప్తాడు నువ్వు గాయత్రి చేసేవాడా, నీ కష్టాలు వచ్చాయని ఫినిష్. ఇక్కడ చెప్పినంతా మట్టి కొట్టుకుపోయిందంతే. ఆ పక్కవాడు పెద్ద సాధకుడు అయిపోయాడు, పెద్ద గురువు అయిపోయాడు. వద్దు, దాన్ని కనుక మనం మనస్సులో పెట్టుకుని సాధనాత్మకమైనటువంటి విశేషాలలోకి కనుక మనం వెళితే, భగవంతుడి దగ్గర నుంచి ప్రకృతి మాతవుడిలోకి పదాల యొక్క కూర్పుని గమనించండి. భగవంతుడి దగ్గర నుంచి పరమాత్మ దగ్గర నుంచి ప్రకృతి మాతవుడిలోకి మూడు రకాలైనటువంటి శక్తిధారలు నిరంతరము ప్రవహిస్తూ ఉంటాయి. నిరంతరము అంటే నిరంతరమే, కరెంట్ సప్లై కంటిన్యూస్ గా ఉంటుందని పేపర్లో పడుతుంది. ఆ రోజు ఏమవుతుంది? అలా జరగదు ఇక్కడ. అలాంటి న్యూస్ నేను చెప్పటంలే. ఎలాంటి న్యూస్ చెప్తుందా? ప్రకృతిలో ఖచ్చితంగా జరిగేటటువంటి ప్రక్రియ. నిరంతరము కూడా ప్రకృతిలోంచి మూడు శక్తిధారలు ప్రవహిస్తూ ఉంటాయి. దాన్ని మనం బ్రాహ్మీ శక్తి అని, వైష్ణవీ శక్తి అని, శాంభవీ శక్తి అని రకరకాలైనటువంటి పేర్లతో చాలా రోజులు బట్టి చదువుకుంటున్నాం. దాని గురించి చర్చించటం లే నేను. మరి నిరంతరము ప్రకృతిలో ఈ బ్రాహ్మీ, వైష్ణవి, శాంభవి శక్తులు మామూలు వాడుక భాషలో మనం అర్థం చేసుకోవటానికి ఉపయోగించుకోవాలి అంటే సృజనాత్మకమైనటువంటి శక్తి. ఎలాంటి సృజనాత్మకమైనటువంటి శక్తి? సృష్టి ఆదిలో ఏ పరికరము లేదు, ఏ పనిముట్టు లేదు, ఏ పదార్థము కూడా లేనటువంటి స్థితిలో ఇంత 14 భువనాలను నిర్మించగలిగేటటువంటి సృజనాత్మక శక్తి ధార. రెండు, ఆ సృజనాత్మక శక్తి ఎక్కడైనా రాంగ్ స్టెప్ వేస్తే, బ్రహ్మ ఎక్కడైనా ఇవ్వకూడనటువంటి వరం వేస్తే, సృష్టి సర్వనాశనం అయిపోతుంది అనేటటువంటి పరిస్థితి 14 భువనాలలో ఎక్కడైనా ఏర్పడితే, దాన్ని తక్షణమే కాలానుగుణ్యంగా పరిపాలన రక్షణ ఇవ్వగలిగేటటువంటి శక్తిధార వైష్ణవీ శక్తి. అంతే కదా, ఎప్పుడెప్పుడు బ్రహ్మ వరదానం ఇచ్చి కొంప ముంచుతాడో అప్పుడప్పుడు పాపం విష్ణువు గారు ఏదో గందరగోళం చేసి మళ్ళా దాన్ని రక్షించేస్తాడు. ఒక సంవత్సరము, 2 సంవత్సరాలు, 15 సంవత్సరాలు ఉన్నా ఒక్కొక్కసారి కోట్ల కోట్ల సంవత్సరాలు తీసుకుంటాడు దాన్ని సవరించడానికి. అంటే ఆ శక్తి ధార నిరంతరము తన యొక్క శక్తి సామర్థ్యాలను ఎన్ని కోట్ల సంవత్సరాల వరకు ఆ ఒత్తిడిని వేసి ఉంచగలుగుతుందో మీరు ఊహించుకోండి. ఇదంతా కాకుండా శాంభవీ శక్తి ఇంకోటి ఉంది, టేకూట్ తెప్పించో కర్ర, సిమెంట్ తెప్పించో, ఇటుకలు తెప్పించో, నాపరాళ్లు తెప్పించో, ఏం చేస్తాం మళ్ళా దాన్ని ఇల్లు కట్టుకోవాలి అంటే ఓ చోట పెట్టాం, సమూహంగా పెట్టినటువంటి ఇటుకల్ని మళ్ళా మనం వేరువేరుగా పీకి పారేస్తాం, కర్రని పరపరాకు వస్తాం, ద్వారబంధాలుగా మారుస్తాం, కిటికీలుగా మారుస్తాం, రకరకాలుగా మారుస్తాం. మార్చి మళ్ళా ఏం చేస్తాం, వాటిని ఎక్కడ పెట్టవలసిన వాటికి దానికి తగిన స్థానాన్ని నిర్ణయించి అక్కడ పెట్టేసరికి శాంభవీ శక్తి ప్రభావం వల్ల ఒక నూతన నిర్మాణము బ్రాహ్మీ శక్తి ఏర్పడుతూ ఉంటుంది. అంచేత శాంభవీ శక్తి ఏం చేస్తుంది? నూతన సృష్టికి కావలసినటువంటి సంహారం చేస్తుంది. సంహారం చేయదు అది, దాన్ని సంహారక శక్తి అనేటటువంటి ఒక కరెక్ట్ పదం కాదు అది. అసలు కరెక్ట్ పదం ఏంటి అంటే లయకారకుడు. ఉన్నటువంటి బంగారాన్ని కరిగించుకుని ఇప్పుడున్నటువంటి నెక్లెస్ కాకుండా ఇంకో రకమైనటువంటి నెక్లెస్ గా మారుస్తాం మనం, ఇంకో రకమైన ఆకృతి కలిగినటువంటి ఉంగరాలుగానో ఆభరణాలుగానో మారుస్తాం. అంటే ఏమైందా, బంగారం లయమైందంటే మళ్ళా కొత్త రూపంగా మారుతుంది. ఇన్ని అద్భుతమైనటువంటి శక్తిధారలు, భగవంతుడి యొక్క శక్తిధారలు ఎవరి దగ్గరగా అయితే మనం కూర్చున్నామో అతని యొక్క శక్తిధారలు ప్రపంచంలో ప్రవహిస్తూ ఉంటే, మరి ఆ శక్తిధారలు నాకెందుకు లభించటం లేదు? అది సాధకుడి యొక్క ప్రశ్న. పోనీ ఎక్కడికో వెళ్ళాలి నేను, ఏ చంద్రగ్రహానికో, ఏ కుజగ్రహానికో, ఏ బుధగ్రహానికో వెళ్ళాలి అంటే సరే దానికోసం ఐ విల్ ట్రై, లంచం ఇచ్చో అది ఇచ్చో ఇది ఇచ్చో లేకపోతే స్టోన్ అని అంటాడు ఓడలో టికెట్లు కొనలేని వాళ్ళు దొంగతనంగా ఎక్కేస్తారు మధ్యలో గడిపోయాక వాడు ఒక్కడి కోసం వెనక్కి తిరిగి రాడు కదా వాళ్ళ ప్రయాణం చేస్తారు రెండో చోట దింపేస్తూ ఉంటారు మళ్ళా ఎక్కుతూ ఉంటారు ఇంకో చోట దింపేస్తూ ఉంటారు అలా అయినా మేము ఎక్కి వెళ్ళిపోతాం అంతా బాగానే ఉంది. మరి ఇంత అద్భుతమైనటువంటి శక్తులు మన ఉపాసకులు అవుతే మనకి ఎందుకు మనకి దొరకటం లేదు అంటే ఒకే ఒక కండిషన్ మనం ఉపయోగించుకోవటం లేదు, పాత్రత పెంచుకోవటం లేదు. అన్ని కరెక్టే. ఎవరింటికైనా మీరు వెళ్లి ఓ గ్లాసుడు మంచినీళ్ళు ఇమ్మంటే కనీసం భారతదేశంలో ఎవరు వద్దు అన్నారు. కానీ మీ పిల్లనిచ్చి నాకు పెళ్లి చేసేయండి పాత్రత చూస్తారు అంత కదా. మీరు అడిగే కోరికను బట్టి తేడా. పాత్రత ఎందుకు అవసరమో చెప్తున్నాను. మీరు కోరుకునేటటువంటిది పాత్రతకి సంబంధించినటువంటి విషయాలు అవుతే ఎవడైనా ఇచ్చేస్తాడు. నువ్వు మంచినీళ్ళు అడిగావు సరే ఏదో గ్లాస్ ఇలా కాసేపు ఉపయోగించుకుని ఇస్తాను అంటే ఇచ్చేస్తారు. కానీ మీ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేసేయండి తంతాడు కూడా. ఇంచేత ముందు నీ పాత్రతను నువ్వు నిరూపించుకోవాలి. ఆ పాత్రతను నిరూపించుకున్న తర్వాత వాడు నీ వెంట పడతాడు. నీకే కనుక పాత్రత ఉంటే నువ్వేం వెళ్ళి అడగక్కర్లే మీ అమ్మాయినిచ్చి నాకు పెళ్లి చేసేయమని. ఏం చేస్తాడు వాడు నీ వెంట పడతాడు. అప్పుడు నువ్వు పోసు కొడతావు. పోసు కొట్టకూడదు అది వేరే విషయం, కానీ పోసు కొడతాం మనం. అంచేత పాత్రత కనుక ఉపాసన చేసే ముందు పెంచుకుంటే మనకి పాత్రత అంటే ఏమిటి? ఆ పాత్రతను మనం పెంచుకోవటానికి మనం చేయవలసినటువంటి కార్యక్రమాలు లేకపోతే మనం తీసుకోవలసినటువంటి నిర్ణయాలు మనం పాటించవలసినటువంటి నియమాలు ఏవైనా ఉన్నాయా? మొట్టమొదటి నియమం ఏంటి అంటే ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని నువ్వు తెలుసుకో. ఎవరి ధర్మాన్ని? మానవ జాతి యొక్క ధర్మం కాదు, ప్రాణుల యొక్క ధర్మం కాదు, ఈ ప్రకృతి యొక్క ధర్మం తెలుసుకో. అసలు ఈ ప్రకృతి సంపూర్ణ సృష్టిని ఎందుకు సృష్టిస్తోంది? ఆ సంపూర్ణ సృష్టి క్రమంలో మనం ఎక్కడ ఉన్నాము? ఆ సృష్టి క్రమంలో మనం ఇక్కడే ఉండటానికి గల కారణం ఏమిటి? ఈ వివరణ మీరు ఎంత తెలుసుకుంటే మీ పాత్రత అంత పెరుగుతుంది. కష్టపడే ఐదేళ్ళు ఆరేళ్ళు ఇంజనీరింగ్ చదువుతాడు, తర్వాత వాడెక్కడికి వెళ్ళక్కర్లే, ఎవరికైనా ఏదైనా కట్టుబడేది కావాల్సి వస్తే మీ దగ్గరికి వస్తాడు. ఎందుకు మీ దగ్గరికి వస్తాడు? పాత్రత పెంచుకున్నారు కనుక. రోగ నివారణ సామర్థ్యాన్ని మీరు పెంచుకున్నారు, మీ దగ్గరికి వస్తాడు. ఎందుకు వస్తాడు? పాత్రత పెంచుకున్నారు కనుక. సృష్టి నిర్మాణం యొక్క రహస్యాన్ని మీరు పూర్తిగా అర్థం చేసుకుని పాత్రత పెంచుకుంటే ఈ సృష్టి నిర్మాణానికి అంతటికీ అధిపతి ఎవడు? పరమాత్మే కదా. ఈ సృష్టి నిర్మాణ రహస్యం మీకు పూర్తిగా అర్థం అవుతే మీరు ఎవరికి ఉపయోగపడతారు? రామకృష్ణకి ఉపయోగపడతారా? శ్రీరామ్ శర్మ ఆచార్యకి ఉపయోగపడతారా? నారదుడికి ఉపయోగపడతాడా? భగవంతుడికి ఉపయోగపడతారు మీరు, అంతే కదా. అంతేకాదు, మీరు ఈ సృష్టి నిర్మాణ రహస్యాన్ని కనుక అర్థం చేసుకుంటే భగవంతుడే మీ దగ్గరికి వస్తాడు. ఎవడి కోసం వస్తాడు? చచ్చినట్టు వస్తాడు. ఉపాసన రహస్యం ఇది. భగవంతుడిని ఉపాసన చేస్తున్నారు సరే, భగవంతుడి యొక్క త్రివిధ ధారలు ప్రకృతిలో ప్రవహిస్తున్నాయి అది సరే, కాదంటలే. కానీ ఆ శక్తిధారలు ఉన్నాయే, బ్రాహ్మీ శక్తిధారలు, వైష్ణవీ శక్తిధారలు, శాంభవీ శక్తిధారలు, ఏ విధంగా ఈ సృష్టి నిర్మాణ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాయి? ఆ సృష్టి నిర్మాణ కార్యక్రమాన్ని వాళ్ళు ఏ విధంగా అవుతే కొనసాగిస్తున్నాయో మీకు అర్థం అవుతే బ్రహ్మవిత్ బ్రహ్మ ఇవ భవతి. బ్రహ్మ యొక్క కార్యక్రమాలు తెలుసుకున్నవాడు బ్రహ్మే అవుతాడు అని ఉపనిషద్ వాక్యాలు, శృతి చెప్పినటువంటి వాక్యాలు, వేదాలు చెప్పినటువంటి వాక్యాలు, భగవంతుడు యొక్క ఆ మూడు ధారలు కనుక మీరు అర్థం చేసేసుకుంటే, ఎలా అర్థం చేసుకోవాలి, ప్రతి అణువు మీ దగ్గర ఉన్నటువంటి ప్రతి అణువు, పురాతన కాలంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి, రేపు భవిష్యత్ కాలంలో రాబోయేటటువంటి ప్రతి వ్యక్తి యొక్క కార్యక్రమాలను మీరు స్పష్టంగా అర్థం చేసుకోగలిగితే అసంభవం మాత్రం కాదు, కేవలము వారం 10 రోజులు మీరు నిజంగా కష్టపడగలిగితే ఇవి అర్థమైపోతాయి. అంతకంటే ఎక్కువ కష్టపడక్కర్లే. వారం 10 రోజులు నేను చాలా ఎక్కువ టైం చెప్పాను, అసలు ఒకరోజు చాలు అసలు మొత్తం అర్థం చేసుకోవటానికి. కానీ ఎంతైనా రిలాక్సేషన్ చాలా అవసరం కదా, అంచేత రిలాక్స్డ్గా ఇది మన లక్ష్యము అని స్పష్టంగా అర్థం చేసుకుని ప్రకృతి యొక్క బ్రాహ్మీ శక్తిధారలు, వైష్ణవ శక్తిధారలు, శాంభవీ శక్తిధారలు మీరు అర్థం చేసుకోవాలి అంటే వారం రోజుల కంటే ఎక్కువ అక్కర్లేదు, 9 రోజులు చాలా ఎక్కువ, గురువుని యొక్క అనుగ్రహము. ఈసారి నవరాత్రులు 9 రోజులు కాదు, 11 రోజులు ఉన్నాయి, 2 రోజులు ఎక్స్ట్రా. ఎందుకు వచ్చాయో ఆ 2 రోజులు ఎక్స్ట్రా మనకి తెలియదు, కానీ ఖచ్చితంగా కాలాన్ని మనం ఎప్పుడు సంపాదించలేము అని కదా అనుకుంటాం. ఈసారి మాత్రం మనం కాలాన్ని గ్యారంటీగా అధిగమించాం. 9 రోజుల నవరాత్రి కాలము 11 రోజులకు ఎక్స్టెండ్ చేయబడింది. దాని యొక్క ఆధ్యాత్మిక రహస్యాన్ని అర్థం చేసుకోండి, దాంట్లో ఉన్నటువంటి శాంభవీ శక్తిని అర్థం చేసుకోండి. ఎందుకు శాంభవీ శక్తి అన్నాను, కాస్మి లోక క్షయకు ప్రవృద్ధు, నేను కాలుణ్ణి, ఈ లోకాన్ని నాశనం చేయటానికి నేను పుట్టాను అని డైరెక్ట్ గా చెప్తాడు కృష్ణుడు. ఏ విధమైనటువంటి మాటలు మీమాంస ఏమీ లేవు, అసలు జానే లేదు. లోకక్షయకు ప్రవృద్ధు, అలాంటి కాలుడు దగ్గర నుంచి కూడా 2 రోజుల బోనస్, 48 అవర్స్ బోనస్ మనం పొందగలిగామంటే మన అదృష్టం. ఈ నవరాత్రుల్లో అద్భుతమైనటువంటి ఆ నవరాత్రి కాలము ఎంత గొప్పదో ఊహించుకోండి. ఎందుకు ఇచ్చి ఉంటాడో ఆ గురువు. ఇంతకీ ఎందుకు చెప్తున్నాను, ఇది 11 రోజులలో మీరు ఖచ్చితంగా ఆ సృష్టి యొక్క ఆరోహణ అవరోహణ సాధన విధానాలు, బ్రాహ్మీ శక్తి నుంచి వైష్ణవ శక్తి, వైష్ణవ శక్తి నుంచి మళ్లీ శాంభవీ శక్తి, శాంభవీ శక్తిలో లయమైపోవటం, లయమైపోయినటువంటి ఆ పదార్థములనే తిరిగి మళ్ళా నూతన సృష్టికి ఉపయోగించుకోవటం. ఇది ప్రతిరోజు మన జీవితాలలో కూడా జరుగుతూ ఉంటుంది. పొద్దున్నే నిద్రలేస్తాం, ఈ సంస్కారాలతో ఏ పని ఎక్కడ ఆపాము కరెక్ట్ గా అక్కడే లేస్తాం. ఏ శిర్ది బాబా ఎవరో వచ్చి మన పుస్తకాన్ని వాటిని పీకేయకుండా ఉంటే, శిర్ది బాబా అంటే ఆయన వచ్చి పీకడు, ఓ పిల్లో ఏ కుక్క రూపంలోనో వచ్చాని వాళ్ళు పీకేస్తే మనం ఏం చేయలేం. కానీ లేకపోతే ఎక్కడ ఎలా మనం వదిలేమో అక్కడికే వస్తుంది. శాంభవీ శక్తి మీరు ఉపయోగించుకోవటంలే, శాంభవీ శక్తిని నిద్రని కనుక మీరు ఉపయోగించుకోగలిగితే కొత్త రూపంలో లేవాలి. శాంభవీ శక్తి అంటే అంతే కదా. ముందు అవగాహన చేసుకోండి, సృష్టి యొక్క నిర్మాణ కార్యక్రమంలో మనము నిద్రను ఉపయోగించుకోలేకపోతున్నాం. అద్భుతమైనటువంటి శక్తి అది, ఉంగరాన్ని కలిగించేసి. లేకపోతే మొన్న ఎక్కడో మా కృష్ణనగర్ లో పాత లోహపు మూర్తులు ఏవైనా ఉంటే విరిగిపోయినా మాకు ఇచ్చేయండి అన్నాడు. కరిగించేసి వాడు ఏం చేశాడు, అతి కొత్త మీకు నచ్చినటువంటి విధానంలో కొత్త కొత్త మూర్తులు తయారు చేసి ఇచ్చాడు. శాంభవీ శక్తి అంటే అది. రాత్రి మీరు నిద్రపోయి ఏ పరిస్థితుల్లో ఉన్నారో అదే పరిస్థితుల్లో నిద్ర ఎత్తడం శాంభవీ శక్తి కాదు, నిద్ర కాదు అది. మన నిద్రను ఉపయోగించుకోవటం లేకపోతున్నాం. ఈ శాంభవీ శక్తి, ఈ వైష్ణవీ శక్తి, ఈ బ్రాహ్మీ శక్తి నిరంతరము ప్రకృతిలో వర్షిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు వర్షిస్తూనే ఉన్నాయి. మూడు ఒక ఒకేసారి వర్షిస్తూ ఉంటాయి, విడిగా ఏ వర్షించవు. ఈ ఒకేసారి వర్షిస్తున్నటువంటి ఈ శక్తిధారలను మనం అర్థం చేసుకోవాలి అంటే ఏమని చెప్తున్నాను నేను, మీరు సృష్టి యొక్క నిర్మాణ కార్యక్రమాన్ని అర్థం చేసుకోగలగాలి. సృష్టిలో ఒక వస్తువు కొంతకాలం వరకు రక్షింపబడుతుంది తన ఆకృతిని పోగొట్టుకోకుండా. అంటే అది ఏ శక్తికి చెందింది? వైష్ణవి శక్తిలోకి సంభవించి ఉంటుంది. ఆ వైష్ణవి శక్తి పక్కనే శాంభవి శక్తి కూడా ఉంటుంది. ఒక్కొక్క రోజు కరుగుతూ ఉంటుంది, మిల్లమిల్లిగా మిల్లమిల్లిగా లయమైపోతూ ఉంటాడు వీడు. చివరి ఒకరోజు పూర్తిగా లయమైపోతాడు. అన్ని శక్తులు ఒకేసారి పనిచేస్తున్నటువంటి ఈ విధి విధానాన్ని మనం గమనించుకోగలిగితే ఏమవుతారు మీరు? యుగ సైనికులు అవుతారు, యుగాన్ని మార్చేవాళ్ళు అవుతారు. ఇంచేత మీకు ప్రకృతి యొక్క శక్తులు అర్థమయ్యాయి. ప్రకృతి యొక్క శక్తులను ఎవరు ఉపయోగించుకుంటున్నాడు? ప్రకృతి శక్తుల్ని ఒక పరమాత్మ తప్ప ఇంకెవడు ఉపయోగించుకోలేడు. ఆ విషయం కూడా మీకు తెలుసు కదా. అంచేత మీరు ప్రకృతి యొక్క శక్తుల్ని ఎప్పుడైతే ఉపయోగించుకోవటం మొదలెత్తారో మీరు కూడా పరమాత్మ యొక్క సహచరులే, పరమాత్మ యొక్క కార్యక్రమంలోని భాగాలే. ఎంబీబీఎస్ జాయింట్ ఫీజు కట్టగానే బ్రాకెట్స్ లో ఎంబీబీఎస్ అని రాసేసుకోవచ్చు. అదే అథారిటీతో ఇప్పుడు కూడా మీరు యుగ సైనికులుగా రాసేసుకోవచ్చు. ఏమి సందేహం లేదు. ఇప్పుడు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, కాకపోతే 10 జన్మల తర్వాత ఎప్పుడో అప్పుడు మీకు సృష్టి రహస్యం గ్యారంటీగా అర్థమవుతుంది. ప్రయత్నిస్తే ఈ 9 రోజుల్లోనే అర్థమైపోతుంది విత్ 2 డేస్ బోనస్. ఈ ప్రకృతి రహస్యాన్ని అర్థం చేసుకోవటానికి, ఈ ప్రకృతి రహస్యం యొక్క విధి విధానాలను అర్థం చేసుకోవటానికి 3 లక్షణాలు కావాలి మనకి. ఆ 3 లక్షణాలు మళ్ళా మనం ప్రకృతి నుంచే గమనించి నేర్చుకుంటాం. ఒక కుర్రాడు పరీక్షకి ప్రిపేర్ అవుతున్నాడు. అంటే మొట్టమొదట ఏం కావాలి వాడికి? తల్లీనత. వాడికి ఆ చదివేటటువంటి సబ్జెక్ట్ లో ఇంట్రెస్ట్ ఉండాలి, నచ్చదు వాడికి అది. కానీ ఇది తర్వాత నాకు చాలా లాభం చేస్తుంది, అందుకని ఏం చేసుకుంటాడు, బలవంతంగా తన మనసుని వశంలో తెచ్చుకుని చదువుతాడు. తల్లీనత, ఉత్తి తల్లీనత సరిపోదు, పరిశ్రమతో కూడినటువంటి తల్లీనత మొదటి లక్షణం. మనము మన పరీక్షల్లో చదువుకునేటువంటి దానికి కావలసినటువంటి లక్షణాలు చెప్తున్నాను నేను. పరిశ్రమ, తల్లీనత. 2వ లక్షణము సిలబస్ తెలియాలి మీరు. రేపు పరీక్ష ఉంది, సిలబస్ ఏంటో మీకు తెలీదు. పరీక్ష ప్రిపేర్ అవ్వగలరా? ప్రిపేర్ అయినా కష్టం. మీరు ఆ సిలబస్ మీకు చెప్పేటటువంటి ఒక శిక్షకుడు ఉండాలి, ఒక టీచర్ ఉండాలి. ఇవి రెండు ఉన్నాయి. మీరు తల్లీనతతో పరిశ్రమతో చదువుకోవటానికి రెడీగా ఉన్నారు, కాలేజీలో లెక్చరర్స్ ఉన్నారు, సిలబస్ ఫ్రేమ్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ మిమ్మల్ని కాలేజీలో చేర్పించే వాళ్ళు కావాలిగా. ఓ తల్లో ఓ తండ్రో పర్వాలేదురా నాయన, నువ్వు చదువు, నేను ఇస్తాను, నా కాని కష్టము, నా తపశ్చర్య నీకు ధారపోస్తాను అనేటటువంటి వ్యక్తి ఉండాలి కదా. ఏదైనా ఒక విద్యలో నిష్ణాతులు అవ్వాలి అంటే ఒకటి మాత్రం మనం అర్థం చేసుకున్నాం, ఉపాసన భగవంతుడి దగ్గరగా కూర్చుంటే. మొదట మనం ఏ లక్షణాలు ఉండాలి? కష్టాల్లో ఉన్నా సుఖాల్లో ఉన్నా నీ యొక్క అనుగ్రహమే అనేటటువంటి సంతోషము, సంతోషం వల్ల వచ్చినటువంటి ఉత్సాహము, ఉత్సాహం వల్ల వచ్చినటువంటి ఆశ, ఆశ వల్ల వచ్చినటువంటి విశ్వాసము వచ్చాయి మనకి, ఒప్పుకుందాం. తర్వాత ఇంకోటి ఏం అర్థం చేసుకున్నాం? ప్రకృతిలో 3 రకాలైనటువంటి శక్తులు నిరంతరము పనిచేస్తూనే ఉన్నాయి. కొత్త సృష్టి వస్తూనే ఉంది, కొత్త పుష్పాలు అంకురిస్తూనే ఉన్నాయి, ఉన్నటువంటివి కొంతకాల పరిమాణంలో జీవిస్తూనే ఉన్నాయి, తర్వాత అవి లయం అయిపోతూనే ఉన్నాయి. మన కంటికే కనిపిస్తున్నాయి బ్రాహ్మి, వైష్ణవి, శాంభవి శక్తి ధారలు పనిచేస్తూనే ఉన్నాయి. ఇవి పని ఎలా చేస్తున్నాయని తెలియాలి అంటే ముందు మనకి తల్లీనత, పరిశ్రమ రెండు కావాలి. లేకపోతే ఇక్కడ ఎందుకు కూర్చుంటాం? చల్లగా లేదు మాస్టర్, ఉక్క పెడుతుంది, దోమలు కుడుతున్నాయని ఒక్కడ అంటలే. నేను గుర్తు చేస్తే ఇప్పుడు గుర్తొచ్చిందేమో. ఇంచేత తల్లీనత, పరిశ్రమ ఉంది మీలో. శిక్షకుడు సిలబస్. శిక్షకులు మనం అనుకున్నటువంటి శిక్షకులే అద్భుతమైనటువంటి శిక్షకులు. ఓ సివివి, నువ్వేమీ చేయక్కర్లేదు నాయన, నా నామాన్ని 3 సార్లు నువ్వు అను చాలు. ఏం చేస్తాట ఆయన? ఆత్మతుల్యం కరోతి, నిన్ను తనంతటి వాడిగా చేసేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి సివివి. ఇవాళ మూడు బాగోలేదు, క్లాస్ ఎగ్గొట్టేస్తూ ఉంటారు పిల్లలు. అన్ని క్లాసులు అటెండ్ అవ్వరు, కాలేజెస్ లో కూడా. ఇంకో ఉన్నాడు క్లాస్ శిక్షకుడు, పోనీ నీ శ్వాస చూసుకో, శ్వాసలో ఉన్నటువంటి వైరుధ్యాన్ని చూసుకో, పోనీ ఆ సిలబస్ నువ్వు నేర్చుకో. లారీ మాషయ, అతను వద్దు. ఎంతసేపు అని శ్వాసం చూస్తూ ఉంటాం, బోర్ కొడుతోంది. పూర్ణమే నీకు కావలసినటువంటి దేవతా స్వరూపాన్ని నువ్వు ఊహించుకో, ఆ దేవతా శక్తిని నీలో ధారణ చేసుకో, ఆ దేవతా శక్తి యొక్క అనుగ్రహాన్ని నువ్వు పొందు. ఎంతమంది దేవతా శక్తులున్నారో ఆ దేవతా శక్తులందరినీ నువ్వు గమనించుకో. ఇది ప్రకృతి రామకృష్ణ పరమహంస. ఇదేమీ వద్దు, ప్రకృతి అగ్ని వీటి ఉపాసన చేస్తూ ప్రకృతి నేను ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిపోవు. నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. మిగతాని నేను చూసుకుంటాను, నీకు కావాల్సింది నిష్ట సబూరి. ప్రకృతి పక్కెళ్తుంది నిన్ను అని చెప్పేటటువంటి సిద్ధి సాయి లాంటి గురువులు ఉన్నారు. ప్రకృతి అంతా చేస్తే నా నేను చేశాను అని ఎక్కడ లాభం? పోనీ నువ్వు యజ్ఞాలు చేసుకో. రకరకాలైనటువంటి యజ్ఞాలు నేను చెప్తాను కదా, ఓ పెద్ద మంత్రం ఇచ్చి పడేస్తాను మీ ఇష్టం. అందులో వేదాన్ని చూసుకుంటావో, ఉపనిషత్తులే చూసుకుంటావో, సకల శాస్త్రాలే చూసుకుంటావో, నీ ఓపిక ఇంకా అందులో అన్ని అందులోనే ఉన్నాయి నాయన. నీ ఓపిక ఇంకా లిమిటేషన్స్ ఏమీ లేవు. బోర్ కొట్టేటటువంటి ప్రసక్తే లేదు. ఎప్పుడు గీత కావాలంటే గాయత్రి గీత ఉంటుంది, రామాయణం కావాలంటే గాయత్రి రామాయణం ఉంటుంది, ఆదిత్య హృదయం బదులు గాయత్రి హృదయం ఉంటుంది. నీ ఇష్టం, నీకు ఏది కావాలంటే అది దొరుకుతుంది, దాన్ని ఉపయోగించుకొని ఆయన. శ్రీరామ శర్మ ఆచార్య, కాదు, నేను ఒక అద్భుతమైనటువంటి స్కాలర్ని, అర్థం కాని భాషలో అర్థమే అర్థం అన్నట్టు మొదటి పేజీలో సెంటెన్స్ మొదలెడితే 20వ పేజీలో సెంటెన్స్ పూర్తవుతుంది. అలాంటి లాంగ్వేజ్ రాయగలిగేవాడు ఎవడైనా ఉంటే నాకు చూపించండి. అరవిందో ఏమీ అర్థం కాదు. ఇట్ ఈస్ ద టైమ్ వెన్ గాడ్స్ అవేక్ మొదలెడతాడు సావిత్రి. దేవతలు నిద్ర లేచే వేళ అయింది అంటాడు. నేను దేవతలు ఏంటో, నిద్రపోవటం ఏంటో, వేళ అవటం ఏంటో, దేవతలకి కాలానికి సంబంధం ఏంటో నిన్ను ఎంతగా కన్ఫ్యూజ్ చేయగలడో అంతగా కన్ఫ్యూజ్ చేస్తాడు మొదటి సెంటెన్స్ లోనే. శిక్షకులు ఉన్నారు, సిలబస్ ఉంది. ఏంటి మిస్సింగ్? ఫీజు కట్టేవాళ్ళు లేరు. కాలేజీలో చేర్పించబడి ఫీజు కట్టి నాయన ఈ పుస్తకాలు కొనుక్కో, డబ్బు మేమిస్తాము, ఫీజు కట్టేవాళ్ళు ఉన్నారు. ఈనాడు అనేక మంది గురువులు వాళ్ళ యొక్క తపశ్శక్తిని ధారబూసి మీ యొక్క ఆత్మస్థాయిని పెంచడానికి నిరంతరము రెడీగా ఉన్నారు. ఫీజు అంతా కట్టించేసుకుంటాం కానీ క్లాసులు ఎగ్గొడతాం. ఇక్కడ అదే జరుగుతుంది. ఒక్కసారి ఇందాక నేను చెప్పినటువంటి గురువుల యొక్క ఏ నామాన్ని తీసుకున్నా వాడి యొక్క తపశ్చర్య మీ వైపుకి ఒక ఫ్లాష్ లాగా వస్తుంది, మీరు చూడగలిగితే. కానీ ఆ తపశ్చర్య యొక్క అంశాన్ని తల్లిదండ్రులు వాళ్ళు ఎంత కష్టపడితే వచ్చేటటువంటి ధనాన్ని పిల్లలు స్కూల్లో చేరటానికి చదవటానికి ఇస్తారు, దాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నాం మనం? దానికి ఏకైక కారణం ఏమిటి అంటే అసలు వాళ్ళ యొక్క శక్తిని మనం దుర్వినియోగం చేస్తున్నాము అనేటటువంటి బాధ లేకపోవటం. ఏ పిల్లవాడు బాధపడుతున్నాడు? తల్లిదండ్రులు ఇంకా అట్టే మాట్లాడితే నువ్వు అది ఎందుకు ఇవ్వలేదు, ఇది ఎందుకు ఇవ్వలేదు అంటాడే తప్ప వాళ్ళ యొక్క తపశ్శక్తి. అందులో ఋషులు గురువులు సాధారణమైనటువంటి తపస్సు చేసినటువంటి వాళ్ళు కాదు. వాళ్ళ యొక్క తపస్సు యొక్క స్థాయిని మనం అంచనా వేయలేము. ఒక్కొక్కసారి గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర అంటే ఏంటి? 3 శక్తి ధారణలు తన వశంలో చేసుకున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని నువ్వు ఉచ్చారణ చేస్తే ఏం చేస్తాడు వాడు? ఖచ్చితంగా కరెంట్ ఆన్ అవుతుంది. ఆన్ అయిన కరెంట్ని ఏం చేస్తున్నాం మనం? ఆ క్షణంలోనే మన మనస్సును ఇంకోవైపు పంపించేస్తున్నాం. అలా చేయకుండా జపానికి మనం ఉపయోగించుకున్నటువంటి టైముని ఖచ్చితంగా ఉపయోగించుకుంటూ కేవలము మంత్రజపం మీదే మన ధ్యానాన్ని ఉంచటానికి ప్రయత్నిస్తే, అంతకంటే ఎక్కువ మనం చేయలేము, మనస్సు అంత ఈజీగా ఏ నిగ్రహంలోకి రాదు. అర్జునుడు లాంటి వాడు 84 ఏళ్ల యువకుడు, మహాభారత యుద్ధంలో చాలా చిన్నవాడు, అంతకంటే చిన్నవాడు శ్రీకృష్ణుడు 125 ఏళ్ళు, భగవద్గీత ఉపదేశం చేస్తున్నప్పుడు సాధారణ పురుషుల ఈయన యోగేశ్వరుడు, ఈయన అద్భుతమైనటువంటి తపశ్శాలి అర్జునుడు. మనస్సు లొంగదు, ఏం చేయాలి అని అడుగుతాడు యుద్ధ భూమిలో. చేత మనస్సు లొంగదు, కంగారు పడకండి, వాళ్ళకే లొంగలేదు. కానీ మనం ఏం చేయొచ్చు? నిరంతర ప్రయత్నము, నిరంతర ప్రయత్నము, తల్లీనత, పరిశ్రమ మొదటి లక్షణం చెప్పామే, ఆ మొదటి లక్షణాన్ని కనుక మనం జపంలో ఉపయోగించుకుంటే, ముఖ్యంగా ఈ అనుష్ఠాన కాలంలో, ఈ నవరాత్రుల కాలంలో, తర్వాత ఈ జపం దేనికోసం ఉపయోగించుకోవాలి, లక్ష్యం ఉండాలి మనకి. చాలా మంది జపాలు చేసేస్తారు, అనుష్ఠానాలు చేసేస్తారు, పూజలు చేసేస్తారు, ఎన్నో చేసేస్తారు. దేనికి, దేనికోసం చేస్తున్నారు? నేను ఎప్పుడు ఖర్చు చెప్తాను, వైజాగ్ వెళ్ళిపోయినటువంటి నౌకరు. నిజంగా ఆధ్యాత్మిక జగత్తులో మన అందరి సాధన అంతకంటే గొప్పగా మాత్రం ఏమీ లేదు. తెలియని వాళ్ళు కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు కనుక ఇంకోసారి చెప్తాను వైజాగ్ కథ. రాత్రి భార్యాభర్తలు మాట్లాడుకుంటున్నారు, వాళ్ళకి చాలా మంచి నౌకరు ఒకతను ఉన్నాడు, వీడిని వైజాగ్ పంపించాలి, చాలా మంచివాడు వాడు, విన్నాడు వాడు. రెండో రోజు పొద్దున్న నౌకరు లేడు, ఎక్కడ పోతున్నా వీడు ఇంత మంచివాడు ఎక్కడా లేదంటే 3 రోజుల తర్వాత తిరిగి వచ్చేట వాడు. తిరిగి వచ్చి అమ్మగారు అయ్యగారు మీరు చెప్పిన పని చేశాను, ఏం చేసేవారా, వైజాగ్ వెళ్ళి వచ్చాను. ఇంతకంటే మీరు అనుకుంటున్నారు కదా, మన సాధనలు కూడా లక్ష్యహీనమైనటువంటి, దిశాహీనమైనటువంటి, అర్ధరహితమైనటువంటి, అసలు ఎందుకు చేస్తున్నాము తెలీదు, ఎందుకు చేస్తున్నావు? ఇప్పుడో లక్ష్యం చెప్పాను నేను మీకు, గురువు యొక్క ఉపాసన, గాయత్రి యొక్క ఉపాసన, పరమాత్మ యొక్క ఉపాసన మీరు ఒకే ఒక లక్ష్యంతో చేయాలి. మిగతా లక్ష్యాలన్నీ కూడా స్వార్థపరమైనటువంటివే, పరమాత్మని ఉపాసన చేసేటటువంటి స్థాయి గల కోరికలు కావు. ఏమిటా కోరిక? సృష్టి యొక్క రహస్యము. దానికి ఒకరోజు స్థానం అంటున్నా నేను, 9 రోజుల టైము గురువుల యొక్క అనుగ్రహము, 11 రోజుల టైం ఇచ్చారు, ఉపయోగించుకోండి దీన్ని. గాయత్రి మంత్ర జపం మీరు చేస్తున్నప్పుడు నిరంతరము ఆ మంత్రాన్ని తల్లీనతతో కనుక చేస్తే, దాని తర్వాత మనం మాట్లాడుకునేటటువంటి మాటలు మీరు జాగ్రత్తగా కనుక గమనించుకుంటూ పోతే, గుర్తుంచుకుంటూ పోతే, ఈ నవరాత్రుల తర్వాత మీకు ఏ విధమైనటువంటి సందేహాలు ప్రకృతిగతంగా ఉండవు. రకరకాల సందేహాలు మిగతా పరంగా ఉండవచ్చు. మహావీరుడు బుద్ధుడు సమకాలికులే, ఇద్దరూ తీర్థంకరులే, అవతారమూర్తులే, కానీ వాళ్ళిద్దరూ కలుసుకోలేదు ఒకళ్ళనొకళ్ళని. యాచకో యాచక శత్రు, ఈయన అవతారమూర్తి, ఆయన అవతారమూర్తి, మరి ఎలా కలుసుకుంటారు? కలుసుకోలేదు. ఒకళ్ళనొకళ్ళని చాలా బాగా విక్రించుకునేవారట. ఏ విధంగా విక్రించుకునేవారట? ఒకసారి బుద్ధుడు భిక్షాటనకు బయలుదేరుతాడు కదా, ఒక ఇంటికి వెళ్ళాట, తలుపు కొడుతున్నాడు, అవుడు తెరవటంలే. పాలి భాషలో ఏమంటారు మరి, భవతి భిక్షాన్ దేహి అని పాలి భాషలో అడిగేట. మహావీరుడు శిష్యుడు పక్క నుంచి వెళ్తున్నాడు, ఏమయ్యా నీ కళ్ళు లేవా, సర్వజ్ఞుడి అంటావు, తథాగతుని అంటావు, బుద్ధుణ్ణి అంటావు, తలుపు చూడు, తాళం వేసింది పైన, ఇంట్లో ఎవరు లేరు. ఇలాంటి అనుమానాలు, ఇలాంటి తప్పులు జరగవచ్చు. దీని గురించి నేను మాట్లాడటం లేదు, కానీ ప్రకృతి యొక్క నియమాలు, ప్రకృతిలో ఉన్నటువంటి శక్తిధారలు, వాటిని 3 రకాలుగా, బ్రాహ్మీ శక్తిగా అయినా ఉపయోగించుకోవచ్చు, వైష్ణవీ శక్తిగా అయినా ఉపయోగించుకోవచ్చు, శాంభవీ శక్తిగా అయినా ఉపయోగించుకోవచ్చు. అవిద్య మాత్రం మీకు ఖచ్చితంగా ఈ 9 రోజుల్లో అవగాహన అవుతుంది. కానీ అవగాహన అవటానికి ముందు కొన్ని నియమాలు ఉన్నాయి, ఆ నియమాలను మీరు కాస్త జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఆ నియమాలను నోట్ చేసుకునే ముందు ఇంకొక విషయం గుర్తుంచుకోండి. భగవంతుడి యొక్క ఉపాసన మనం చేసేటప్పుడు మనం కాస్త వివేకము దూరదృష్టి కలిగి ఉండాలి. ఉదాహరణకి గద్ద ఉంది, ఏం చేస్తున్నది? ఎక్కడో ఆకాశంలో ఎగురుతుంది. ఎగురుతూ 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 సడన్ గా ఏం చేస్తున్నది? గుండ్రంగా తిరగటం మొదలెడుతుంది. ఎందుకు తిరగటం మొదలెడుతుందో తెలుసా? భూమి మీద ఎక్కడో దానికి ఆహారం లభించింది. దూరదృష్టితో ఎత్తైన ప్రదేశంలో వెళ్తే తప్ప కావలసినటువంటి ఆహారం మనకు లభించదు. దగ్గరగా ఒక చెట్టు మీద ఎక్కడో కూర్చుంటే చనిపోయినటువంటి ఒక చిన్న చీమో ఓ దోమ, ఆ దోమ కూడా ఏ ఫిట్ కొట్టామో మనం, పాపం తింటే దానికి ఏ రోగాలు వస్తాయో, ఇవే కనిపిస్తాయి. మనకి కూడా చిన్న చిన్న ఆలోచనలే వస్తాయి. ఈ ఉద్యోగం వచ్చేస్తే బాగుంది, అదైపోతే బాగుంది, ఇదైపోతే బాగుందని. వద్దు, గద్దల వలె సుదూర ప్రాంతాలకి ఎగరటం నేర్చుకోండి. రెక్కలు కావాలి. ఎలాంటి రెక్కలు? విశ్వాసము, శ్రద్ధ. శ్రద్ధ అంటే ఏంటి? శ్రద్ధ అంటే గురువు చెప్పింది గుడ్డిగా నమ్మేటవా? మరేంటి శ్రద్ధ అంటే? లక్ష్యం మీద నిరంతరము దృష్టి. ఏ లక్ష్యం మంది ఇప్పుడు? బ్రాహ్మి, వైష్ణవి, శాంభవి శక్తిధారలు ఎలాగ ప్రకృతిలో ప్రవహిస్తున్నాయి, అదే దత్తాత్రేయ స్వరూపం అన్నా, త్రిముఖి గాయత్రి స్వరూపం అన్నా, అదే ఆ స్వరూపమే. దాన్ని మనం అవగాహన చేసుకుంటే త్రిముఖి గాయత్రి రూపంగా అయినా చేసుకోవచ్చు, దత్తాత్రేయ స్వరూపంగా అయినా చేసుకోవచ్చు. ఆ మూడు ధారల గురించే స్పష్టమైనటువంటి అవగాహన ఆ స్వరూపంలోనూ చిత్రించారు ఋషులు. ఎక్కడికో వెళ్ళిపోక్కర్లే మళ్ళా మనం. కానీ శ్రద్ధ లేక అది ఎలా కనిపిస్తుంది మనకి? ఓ పటంలా కనిపిస్తుంది. బ్రాహ్మీ వైష్ణవి శక్తిధారుల సమూహం అక్కడ ఉన్నాయంటే మనలో ఎలాంటి ప్రకంపనలు ఉంటాయి? ఆ శక్తిధారుల యొక్క నవీన యుగ రూపము త్రిముఖి గాయత్రి అని మనకు కనుక అవగాహన ఉంటే ఎంత అద్భుతమైనటువంటి స్పందనలు మనలో రావాలి. శ్రద్ధ, ఏం చేస్తున్నాం మనం, మన లక్ష్యం ఏమిటి అనేది మీకు నిరంతరం తెలియాలి. మరి విశ్వాసం అంటే? మీకు విశ్వాసం ఉందా లేదా? ఇంతకీ ఉంది సార్, ఎవరి మీద? శ్రీరామ్ శర్మ ఆచార్య మీద. వేస్ట్. సివివి మీద అసలు అక్కర్లే. ఎక్కడ విశ్వాసం ఉండాలి మీకు? ప్రకృతి యొక్క నియమాల మీద విశ్వాసం ఉండాలి. ఏంటి ప్రకృతి యొక్క నియమాల మీద విశ్వాసం మీకు? సైంటిస్ట్ ఉన్నపాటి విశ్వాసం మనకి లేదు. నిరంతరము అతను ప్రయోగాలు చేస్తూ ఉంటాడు, ఒక ప్రయోగం తర్వాత ఒక ప్రయోగం ఫెయిల్ అవుతూ ఉంటుంది, అయినా చేసుకుంటూ పోతాడు. ఏంటి అతనికి గ్యారంటీ? ఎప్పుడో అప్పుడు ప్రకృతి తన రహస్యాలను విప్పి తను ఏ శ్రద్ధతో అయితే చేస్తున్నాడో. ఉదాహరణకి నేను ఇచ్చిన ఉదాహరణ ఏంటి? క్యాన్సర్. క్యాన్సర్ కి మందు కనిపెట్టాలి అనేటటువంటి శ్రద్ధ ఉంది, లక్ష్యం ఉంది. ప్రయోగాల మీద ప్రయోగం చేస్తున్నాడు, అతనికి తెలియదు క్యాన్సర్ కి మందు ఏంటో. ప్రతి ప్రయోగము ఫెయిల్యూరే. కానీ విశ్వాసం ఏంటి అతనికి? నేను ఈ ప్రయోగాలు చేస్తూ పోతూ ఉంటే ఎప్పుడో అప్పుడు ప్రకృతి తన రహస్యాలను విప్పి చెప్తుంది. ఆ విశ్వాసం ఉండాలి, అప్పుడు మీరు ఎగగలరు, ఆకాశంలోకి ఎగరగలరు. శ్రద్ధ, విశ్వాసము అనేటటువంటి రెండు రెక్కల మీద మీరు ఆ సుదూర గగనంలోకి, పరమాత్మ యొక్క నిరాకారమైనటువంటి స్వరూపంలో కనుక మీరు ఎగరగలిగితే అప్పుడేమవుతుంది? చిన్న చిన్న కోరికలు, చిన్న చిన్న లక్ష్యాల మీద ఇంకా మీ మనస్సు ఉండదు. ఇదివరకు దూరని, ఇదివరకు చూడనటువంటి ఎత్తైన ప్రదేశం నుంచి మీరు చూస్తే ఇదివరకు మీకు కనిపించనివి కనిపిస్తాయి. ఇక్కడే ఒక చిన్న ఉదాహరణగా, ఇక్కడ కూర్చొని చూస్తే రోడ్డు మీద ఎవరు వెళ్తున్నారో తెలియదు, దాని మీదకి ఎక్కితే అక్కడ నుంచి ఎవరు వస్తున్నారో తెలుస్తుంది, ఇటు నుంచి ఎవరు వస్తున్నారో తెలుస్తుంది. ఇంకా పైకి ఎక్కితే ఏకంగా ఆకాశంలోకి వెళ్ళిపోతే గద్ద, గరుడ వాహనుడు విష్ణువు. ఆ యొక్క భావనతో మనం కనుక ఇప్పుడు మనం చదువుకునేటటువంటి నియమాలను జాగ్రత్తగా గమనించండి. నవరాత్రుల్లో మనం తీసుకోవాల్సినటువంటి నియమము, నిర్ధారిత రోజులలో నిర్ధారిత సంఖ్యలో జప సంఖ్య, ఇది మొదట. ఒక జప సంఖ్య మీరు నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 9 రోజులలో మామూలుగా అవుతే, కానీ మీకు 2 రోజులు ఎక్స్ట్రా బోనస్ వచ్చే కనుక సంఖ్య కొంచెం తగ్గించుకోవచ్చు. సాధారణంగా మనం 24,000 గాయత్రి మంత్ర జపాన్ని లక్ష్యంగా పెట్టుకుంటాం. రోజుకి 1 గంట 45 నిమిషాలు మనం చేయగలిగితే ఆ సంఖ్య 11 రోజుల్లో పూర్తయిపోతుంది. కానీ మీరు ఇప్పుడు రోజుకు 3 గంటలు చేస్తున్నారు, సాధన చేస్తున్నామని చెప్పి 1 గంటన్నర మీరు తగ్గించుకుంటే అది పద్ధతి కాదు. ఇంచేత మనం 4 గంటల సేపు గాయత్రి ఉపాసన చేస్తాం, అది కూడా రాసేసుకోండి. ఎప్పుడు అనుష్ఠాన కాలంలో, ఈ విశేష ప్రయత్నం చేసేటటువంటి కాలంలో మామూలు కంటే మీ ప్రయత్నము తీవ్రంగా ఉండాలి. ఇప్పుడే రోజుకు 3 గంటలు మీరు చేస్తున్నారు కనుక ఖచ్చితంగా మీరు 4 గంటలు జపం చేసుకోవాలి. బ్రహ్మచర్య పాలన దీక్ష ఖచ్చితంగా ఉండాలి. ఏ విధమైనటువంటి అవాంతరము ఈసారి నియమాలలో మనం ఏ విధమైనటువంటి కన్సెషన్స్ ఎవరికి ఇవ్వం. ఆహారములో, ఆహార నియమాలలో ఏ విధంగా ఉపవాసము కలిసి ఉండాలి. ఒక పూట మామూలు ఆహారం తీసుకుని రాత్రి ద్రవాహారం తీసుకోవటం సాధారణంగా గురుదేవులు అడ్వైస్ చేసేటటువంటి ఉపవాస నియమం. ఎంత తీక్షణమైనటువంటి నియమాలు మీరు పెట్టుకోగలిగితే అంత తీక్షణంగా పెట్టుకోండి. కానీ ద్రవాహారం మీద మాత్రమే ఉంటాం అనేటటువంటి నియమం మాత్రం ఒప్పుకోము. సాలిడ్స్ వెళ్ళాలి ఒక పూటైనా. ఇంకా దీన్ని బట్టి మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి సామర్థ్యాన్ని బట్టి ఆహార నియమాలు ఏర్పరచుకోండి. కానీ ఖచ్చితంగా ఒక పూట ద్రవాహారం మాత్రమే తీసుకుంటాం. ద్రవాహారం పెప్సీ కావచ్చు, కోకోకోలా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ హాట్ డ్రింక్స్ ఒప్పుకోం. హాట్ డ్రింక్స్ అంటే టీ కాఫీ కాదు, ఎట్సెట్రా ఎట్సెట్రాలు ఉంటాయి, అవి మాత్రం ఒప్పుకోం. కానీ టీ కాఫీ అలౌడ్. ఓకే, ఆహార నియమంలో ఏమైనా అనుమానం ఉందా? ఇదంతా మీ అంతటి మీరు నిర్ణయించుకోవాల్సిందే. చాలా ముందుగా ఇస్తున్నాను, మీరు ఎవరు ఏ నియమాన్ని పాటించదలుచుకున్నారో నాకు రాసి ఇవ్వాలి. ఇదివరకు లాగా మీ ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే ఒప్పుకునేది లేదు. సాధకులు ఎవరు సాధన చేసినా ఈసారి మాత్రం నియమం ఏంటంటే నాకు తెలియాలి ఎవరు ఎక్కడ సాధన చేస్తున్నారు. మీళ్లలో చేసుకోండి, నాకే అభ్యంతరంలే. కానీ మీరు ఏ నియమాలు పాటిస్తూ ఎక్కడ చేస్తున్నారో మాత్రం నాకు తెలియాలి. నాకు తెలియకుండా మీరు చేసేటటువంటి సాధనలో నేను బాధ్యుణ్ణి కాదు అంటానికి ఏంటి అంటే నాకు సృష్టి రహస్యాలు అర్థం కాలేదు మాస్టారు అని అంటే నేను చెప్పలేను. నేను చెప్పినట్టు చేస్తే మాత్రం ఈ 11 రోజుల్లో మీకు సంపూర్ణ సృష్టి రహస్యాలు అవగతమైపోతాయి. సాధనా కాలంలో అంటే ఈ 11 రోజుల్లో స్వయం సేవకులుగా మారాలి. అంటే ఎక్కడికి వెళ్ళి ఇతరులు సేవ చేయాలి? వాలంటీర్స్ అంటే మనకు అర్థమైందంతే కదా. మనం ఎవరికి సేవ చేయం? స్వయం సేవకులు అంటే మన సేవ మనమే చేసుకుంటాం, మన బట్టలు మనమే ఉతుక్కుంటాం. దయచేసి ఇతరుల బట్టలు మీరు ఉతకండి. ఉతకమన్నా ఎవరి బట్టలు వాళ్లే ఉతుక్కోండి, ఎవరి ఆహారం వాళ్లే వండుకోండి, ఎవరి తిండి వాళ్లే తినండి. ఎంత రకాలైనటువంటి స్వయం సేవక వృత్తి ఎంత తీవ్రంగా మీరు పెట్టుకోగలిగితే విత్ కామన్ సెన్స్. వండుకుంటూనే కూర్చున్నాం అనుకోండి, ఇప్పుడు వంట నేర్చుకున్నారు అనుకోండి, ఈ 11 రోజులు మీకు వంట నేర్చుకోవటానికి సరిపోతుంది. అంచేత కామన్ సెన్స్ తో స్వయం సేవక వృత్తి పాటించండి. ఇంకొకటి చాలా జాగ్రత్తగా ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు ఏంటంటే భూమి మీదే పడుకోవాలి, నేల మీదే పడుకోవాలి, తరగడం అలౌడ్, అతి తక్కువ వస్త్రధారణ. ఎంత తక్కువగా ఉంటే అంత తక్కువ. కప్పుకోవటానికి కూడా రగ్గులు వాటి బదులు ఎంత పల్చటి దుప్పటి మీరు ఉపయోగించుకోగలిగితే అంత పల్చటి దుప్పటి ఉపయోగించుకుని రెండో రోజు జలుబు తెచ్చుకుని తుమ్ముతో కూర్చుంటే 4 గంటల సాధన కాదు కదా, 5 నిమిషాలు చేసుకోలేరు. అంచేత మీ ఇష్టం దాన్ని.